శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం 2వ శ్లోకం. ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదు సకాలేనే అవాత యోగో నష్ట పరంతప. అనువాదం తాత్పర్యం కృష్ణకృపా శ్రీమూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ మహారాజ్ కే ద్వారా శ్రీల ప్రభుపాద్కి అనువాదం. ఈ దివ్య జ్ఞానం ఈ విధంగా గురు శిష్య పరంపర రూపంలో స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఆ రీతిగా తెలుసుకొని కాలక్రమంలో పరంపర ఖండితమవడం వల్ల ఆ జ్ఞానం నశించినట్లుగా కనిపించినది. చెప్పండి, ఈ దివ్య జ్ఞానం ఈ విధంగా గురు శిష్య పరంపర రూపంలో స్వీకరించబడింది. రాజఋషులు దాన్ని ఆ రీతిగానే తెలుసుకునేది, కానీ కాలక్రమంలో పరంపర ఖండితమవుట వల్ల ఆ జ్ఞానం నశించినట్లుగా కనిపించున్నది. తాత్పర్యం, ప్రజలను పాలించేందు భగవద్గీత ప్రయోజనము రాజఋషులు నెరవేర్చవలసి ఉన్నది. వారి కొరకు గీతా జ్ఞానం ప్రత్యేకంగా ఉద్దేశింపబడింది. ఇది దానవ ప్రవృత్తి కలవారికి ఉద్దేశింపబడలేదు. ఎవరికి లాభం కలిగినట్లుగా వారు దీని విలువను నష్టపరచుటే కాక వారి విపరీత తలంపులను అనుసరించి వివిధ సవరణలను వివరణలను కల్పించింది. ఈ విధంగా మూల ప్రయోజనం వారి విపరీత తలంపులచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించవలసిన అగత్యం ఏర్పడింది. దివ్యమైన గురు శిష్య పరంపర నష్టమైందని కృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల పూర్వం గుర్తించి గీతా జ్ఞాన ప్రయోజనం నశించినట్లుగా కనిపించినదని ప్రకటించింది. అదేవిధంగా కూడా ప్రస్తుత కాలంలో గీతా వ్యాఖ్యానాలు అవి తప్పుడుగా ఉండడం వల్ల ప్రామాణిక పరంపరాగతంగా కాక ఉన్నవి. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానాలు ఎక్కువ లభించిన దాదాపు ఆ వ్యాఖ్యాతలందరూ కృష్ణదేవుని లక్ష్యంగా అంగీకరించి ఉండలేదు. కానీ వారు కృష్ణ భగవంతుడి వచనాలపై ఆధారపడి గొప్ప వ్యాపారం చేయదు. ఇది రాక్షస ప్రవృత్తి. రాక్షసులు భగవంతుని నమ్మకపోయినా భగవంతుని ఆస్తిని మాత్రం అనుభవించాలని కోరుతుంది. గురు శిష్య పరంపరలో స్వీకరించిన భగవద్గీత వ్యాఖ్యానం అవసరమైనందున తత్ప్రయోజనాన్ని పూర్తి చేయడం కొరకు ఈ రచనా యత్నం చేయబడింది. యథాతథంగా అంగీకరించబడిన భగవద్గీత సమస్త మానవాళికి ఒక వరం వంటిది. కానీ అట్లు కాక దీన్ని కాల్పనిక తాత్విక గ్రంథంగా స్వీకరించడం అది కాలాన్ని వృధాపరిచినట్లే కాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వాపదా. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ దివ్య జ్ఞానం ఈ విధంగా గురు శిష్య పరంపర రూపంలో స్వీకరించబడింది. రాజఋషులు దాన్ని ఆ రీతిగానే తెలుసుకునేవి, కానీ కాలక్రమంలో పరంపర ఖండితం అవటం వల్ల ఆ జ్ఞానం నశించినట్లుగా కనిపించింది. భగవంతుడు ఈ సృష్టిని ఏర్పాటు చేయడానికి మనల్ని ఈ భూమిని పుట్టించడానికి ఆయన ఒక ఉద్దేశాన్ని ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు ఈ దుఃఖాలతో కూడినటువంటి సమస్యలతో నిండి ఉన్నటువంటి భగవద్గీత శబ్దాల్లోనే అనిత్యమసుఖంలోకే ఇమం ప్రాప్య భయస్వమా, మనకి జ్ఞానం పండినట్లయితే అనుభవం పండినట్లయితే మనకి సంసారం ఏ రకంగా కనిపిస్తుందంట, అనిత్య ఇక్కడ చావు అనేటువంటిది ఉన్నది, ఇక్కడ ఏ ప్రయోజనాన్ని పెట్టుకోకూడదు, ఇక్కడి నుంచి మనం పోవాల్సింటే ఇక్కడ ప్రయోజనం పెట్టుకుని అర్థమైంది. అందుకే ఇక్కడ దివ్య జ్ఞానం అన్నది, ఈ దివ్య జ్ఞానం భగవద్గీత ఏ లౌకిక ప్రయోజనం కోసం కాదు, భగవద్గీత ఇక్కడ సుఖపడడం కోసం కాదు, భగవద్గీత తెలుసుకొని అనిత్య అసుఖంలోకే అదే రకంగా ఇంకో చోట కూడా కృష్ణుడు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం అక్కడ కూడా కృష్ణుడు చెబుతున్నాడు, ఎవరి బుద్ధి అయితే నిర్మలంగా ఉందో అటువంటి వాళ్ళు ఈ సంసారాన్ని ఒక ఇబ్బందికరమైనటువంటి స్థానంగా దాన్ని మనం నాన్సెన్స్ ప్లేస్ అంటే మంచివాళ్ళు ఉండవలసినటువంటి స్థానం కాదు. భక్తి సిద్ధాంత మహారాజ్ అనేవారు దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఏ ఫిట్ ప్లేస్ ఫర్ ఏ జెంటిల్మెన్ టు లివ్, ఒక చక్కటి వ్యక్తి బతకవలసినటువంటి స్థానం కాదు ఈ భౌతిక జగత్తు. ఇంకా ఫ్రాంక్ స్పష్టమైనటువంటి శబ్దాల్లో ఇక్కడ మనం టాయిలెట్ ఇట్లాంటి ప్లేస్కి పోయినప్పుడు ముక్కుకి అక్కడి నుంచి ముక్కుకి వేళ్ళడం పెట్టుకుని పోతా ఉంటాం. ఈ సంసారాన్ని ఒక కంపు కొట్టే స్థానంగా ఎక్కడైతే మనం అశుభ్ర ప్రదేశాలకు పోయినప్పుడు మనం ముక్కు మూసుకుని అక్కడి నుంచి దాటి తొందర తొందరగా వెళ్ళిపోతాం, ఆ రకంగా ఈ సంసారాలు మనం స్థిరపడకుండా ఇక్కడి నుంచి తొందర తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయడం. కాబట్టి భగవద్గీత ఒక ఉద్దేశంతో, భగవంతుడు సృష్టి ఒక ఉద్దేశంతో, మన యొక్క అస్తిత్వం ఒక ఉద్దేశంతో అనిత్య అసుఖంలోకే ఇమం ప్రాప్య భయస్వం, ఈ సంసారంలో ఒక తాత్కాలికమైనటువంటి స్థానంగా చూసి తర్వాత దీన్ని ఒక దుఃఖాలతో కూడినటువంటి స్థానంగా చూసి ఇమం ప్రాప్య భయస్వం మనం ఆలోచించాల్సింది, నా మనసు భగవంతుడికి వైపుకి ఎందుకు మరలటం లేదు, నా మనస్సు భగవంతుని చేరుకోవడానికి ఎందుకు తాపత్రయపడటం లేదు, నా మనసు భగవంతుడి వైపుకి ఎందుకు మరలటం లేదు, భగవంతుడు నిరాకారుడంటే భగవంతుడు జ్యోతి భగవంతుడు బిందువు నాన్సెన్స్. మనం భగవంతుడి గురించి ఇట్లాంటి అభిప్రాయాలు పెట్టుకుంటే భగవంతుడు మనసు మరలేదు ఏమంటుంది, భగవంతుడు బిందు అంట బ్రహ్మకుమారి. అదేవిధంగా భగవంతుడు జ్యోతి సంస్థ, జ్యోతి జాగృత సంస్థ, ఆత్మని జ్యోతి అంటే ప్రకాశం. దీన్ని కూడా ఎలాంటి ప్రయోజనం లేనటువంటి, ఇక్కడ సంసారంలో మాత్రం మనం ఆనందాన్ని ఎత్తుక్కోవాలా, ప్రేమను ఎత్తుక్కోవాలా, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు ఒక శక్తి, భగవంతుని ఎవరికి వాళ్ళు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో వాళ్ళు ఊహించుకోవచ్చు, పూజించుకోవచ్చు. ఏందయ్యా ఈ శివుడు, ఏందయ్యా అమ్మవారు, ఏందయ్యా వినాయకుడు, ఏందయ్యా అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరికి మనస్సుని ఏకాగ్రం చేసుకోవడానికి ఎవరికి ఎలాంటి రూపం నచ్చితే ఆ రూపాన్ని వాళ్ళు ధ్యానించుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెబుతూ ఉంటారు. అంటే నిజానికి వీళ్ళంతా లేరనే కదా అర్థం, మీకు ఏది నచ్చితే ఆ రూపం అంటే. భగవద్గీత ఇట్లంతా కూడా రాయలా, భగవద్గీతలో క్లియర్గా అన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా భగవద్గీత మీద మనం ఏ వ్యాఖ్యానాలు రాయాల్సిన అవసరం లే. సూర్యుడిని చూడడానికి దీపం ఎందుకు అంటారు కదా, సూర్యుడు సూర్యప్రకాశం వల్ల మనం సూర్యుని చూడవచ్చు, సూర్యప్రకాశం వల్ల మనల్ని చూసుకోవచ్చు, సూర్యప్రకాశం వల్ల మనం ప్రపంచాన్ని అందరినీ చూడవచ్చు. కాబట్టి సూర్యుని చూడడానికి మనకి ల్యాంటర్న్, మనకి అక్కర్ల దీపం, కొవ్వొత్తి మనకు అవసరం లేదు. అదేవిధంగా భగవద్గీత దాని మీద ఎవరు వ్యాఖ్యానాలు రాయాల్సిన అవసరం లేదు, భగవద్గీతలో ఉండే జ్ఞానం. ఉదాహరణకు మనం భగవద్గీత చదవక్కర్లేదు, చదవకుండానే భగవద్గీత కాంటెస్ట్ చూసినట్లయితే ఏం తెలుస్తుంది, అర్జునుడు యుద్ధం చేయాలన్నాడు, అర్జునుడు కృష్ణుణ్ణి తన సమకాలికుడు, తన మిత్రుడుగా, దట్ ఈస్ ది బిగినింగ్. భగవద్గీత ప్రారంభమైంది కృష్ణ ఇస్ మై ఫ్రెండ్, కృష్ణుడు నా స్నేహితుడు, తర్వాత కృష్ణుడు నాకు నా ఆలోచనలు ఉన్నాయి, కృష్ణుడు కృష్ణుడు ఆలోచనలు ఉన్నాయి, అర్జునుడికి అర్జునుడి ఆలోచనలు ఉన్నాయి. అది ప్రారంభం భగవద్గీత. తర్వాత కృష్ణుని అర్జునుడు ప్రమాణంగా తీసుకోలేదు ప్రారంభంలో, ఈ రెండు మనందరికీ కూడా ఇదే రోగం కదా, మనం కృష్ణుని అథారిటీగా తీసుకోము, రెండోది మనకి మన ఆలోచనలు ఉన్నాయి. ఎవరినైనా అడగండి జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, ఒక్కొక్కళ్ళు వాళ్ళ నోటి నుంచి ఒక్కొక్క అభిప్రాయం, వాట్ ఈజ్ ది గోల్ ఆఫ్ లైఫ్ అంటే ఒకడేమంటాడు, మనం ఈ సంసారంలోకి వచ్చాం మనకుండే కోరికలన్నీ కూడా తీర్చుకోవాలి, అంటే ఒక సగటు మనిషి యొక్క జీవిత ఉద్దేశం ఏంటి. శ్రీనివాస్ ఆట ఎందుకు తోలుతున్నావయ్యా అంటే నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నీ నేను తీర్చుకోవాలా, నేను నా భార్యకి ఇంత బంగారం కొనియాలా, నాకు సంతిల్లు ఉండాలా, నా పేరు మీద రెండు ప్లాట్లు ఉండాలా, కాబట్టి నేను రాత్రి పగులు పనిచేయాలి అని ఆయన ఉద్దేశం. ఇంకనే అదే రకంగా మీరు యోగా టీచర్ ఎందుకైనారు అంటే, మాకు జనాలకి యోగా పిచ్చింది, దాన్ని ఆధారంగా చేసుకుని డబ్బు సంపాదించుకోవాలా, మాకు పేరు ప్రతిష్టలు రావాలా, లేదా మాకు ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం కోసం యోగా, యోగా ఫర్ హెల్త్, నాన్ సెన్స్ ఐడియా కదా. కృష్ణుడు చూస్తున్నా, దానికి అది ఉద్దేశం. అదే రకంగా ఇంకోళ్ళు అని అడిగితే వాళ్ళు ఏమంటాడు, నా తలకాయలో ఒక ప్రాజెక్ట్ రీసెర్చ్, నేను దీన్ని కనుక్కునే తీరాలా. కొంతకుడు ఏదైనా ప్లాన్లు పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళు వాళ్ళ గోల్స్, అసలు నేను కూడా జీవితంలో 5 కోట్లు సంపాదించి చూపించాలి, దట్ ఈజ్ మై గోల్. నేను చచ్చిన తర్వాత ఎక్కడికి పోతా అది నాకే ఇబ్బంది అయినా, దాని గురించి నేను ఆలోచన. నా తలకాయలో గట్టి ఆలోచన ఉంది, నేను కూడా కోటీశ్వరుని ఎందుకు కాకూడదు. పట్టుదల మంచిది అది, కానీ అదే పట్టుదల మనకి నేను భగవంతుడిని పొందాలా, మనకి భగవంతుని పొందాలనే ఆలోచనని మనం అందుకే అప్పుడప్పుడు భక్తులు కృష్ణుడి దగ్గరికి వస్తారు కానీ నత్తనడకలాగా పోతూ ఉంటారు. భక్తులు కృష్ణుడి దగ్గరికి వస్తారు, వచ్చి వాళ్ళు సీరియస్గా పనిచేయరు కానీ సంసారంలో పలానా అంబానీ, పలానా టాటా బిర్లా, వాళ్ళకి భగవంతుని పొందాలనే ఆలోచన లేదు. కానీ వాళ్ళకు టార్గెట్, నా జీవిత కాలంలో నేను ఈ పనులు చేయాలని వాళ్ళు చేసి వెళ్తారు. అలాగే భక్తులు కూడా మనం భగవంతుడి దగ్గరికి వస్తాము కానీ మనకి సీరియస్నెస్ లేనప్పుడు మనం ఇక్కడ తిండం పడుకోవడం, మనం సంవత్సరాలు గడుస్తుంటే నాకు ఎంత భగవంతుడి ప్రతి నాకు ఆసక్తి కలిగింది, నాకు భగవంతుడి కోసం ఇది చేసుకోవాలి చేసుకుని ఎంత తాపత్రయం కలుగుతుంది. ఒక అంటుందంట, మీరు అరిసెలు చేసుకోవాలంటే మీరు ఇంట్లో చేసుకోలేరా? మీరు అరిసెల ప్రసాదం వాళ్ళు మనం దేవుడికి సేవలు చేసుకోవాలి. ఓపికన్నంత వరకు ఇది మందిరం యొక్క పని అయింది మనకి, ఎందుకంటే మనకి ఓపికన్నంత వరకు దేవుడి సేవ చేయాలి. మనం అట్లా కాకుండా మనకు ఓపిక ఉంటే దేవుడి సేవ చేయకపోతే మనం పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నాం. అందుకే ప్రభుపాద సాయం ఇచ్చాడు, 24 గంటలు పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా ఏదో ఒక వ్యాపకం దేవుడి గురించి. అట కాకపోతే మళ్ళీ మనం రకరకాలు ఊసిపోకు కబుర్లు, పిచ్చాపాటి కబుర్లు, లేకపోతే మనం సంసారపు ఆలోచన ఏం చేస్తాం. కాబట్టి ప్రభుపాద ఇస్కాన్ సంస్థ పెట్టడానికి ఉద్దేశం మనుషుల్ని వాళ్ళు తలకాయ అటు ఇటు తిరగకుండా రోజంతా కూడా ఏదో ఒక దేవుడి వ్యాపకంలో మనం కొన్ని గంటలు భజన చేయవచ్చు, కొన్ని గంటలు మనం చదువుకోవచ్చు కృష్ణుడి గురించి భగవద్గీత భాగవతం, మనం కొన్ని గంటలు దేవుడికి సేవలు మందిరం ఓడవడం అరిసలు తయారు చేయడం, మనం అటు మళ్ళీ ఇంకా దేవుడికి రకరకాల వంటలు దగ్గర మనుషులు డబ్బు ఉంటే ఏం చేయాలా, మన దగ్గర మనుషులు డబ్బు ఉన్నాయనుకోండి వాటిని మనం వెంటనే కృష్ణుడి సేవలో పెట్టాలా, లేకపోతే ఆ మనుషులు ఏం చేస్తారు తిండం పండుకోవడం చేస్తుంటారు, వాళ్ళకి పని చెప్పకపోతే ఏం చేస్తారు, బాగుంది ఇక్కడ పరిస్థితి బాగుంది బయట చచ్చేట్టు పని చేసి తినాలా, ఇక్కడైతే బస్సు ఆ టైంకి వెళ్ళిపోతే కింద తిన్న తర్వాత రూమ్కి వెళ్ళి కూర్చోవడం పండుకోవడం. అంటే మనుషులు ఉంటే వాళ్ళకి ఏదో పనులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మేనేజ్మెంట్, కృష్ణ కాన్షియస్ మేనేజ్మెంట్, ఎవరిని ఖాళీగా ఉంచు మాక. రెండోది డబ్బులు ఉన్నట్టయితే ప్రభుపాదాలు, డబ్బులు ఉంటే నువ్వు బ్యాంకులో పెట్టమాక. డబ్బులు బ్యాంకులో పెట్టావంటే ఎవడో నేను మోసం చేసి ఆ డబ్బులు కాస్త తీసుకుంటా, లేదా డబ్బులు బ్యాంకులో పెడితే గొడవలు ప్రారంభమవుతాయి కదా, దాన్ని ఖర్చు పెట్టేస్తే ఆవిడ మన జోలికి ఎవడు రాడు. ఎందుకంటే ఇక్కడికి వస్తే
బ్యాంకులో డబ్బులు లేకుండా పుస్తకాలు అమ్మడానికి బయటకు వెళ్ళాలా, ప్రచారానికి తిరగాలా, మందిన డబ్బులు లేవు కాబట్టి. డబ్బులు ఉన్నాయంటే ఎవరు పనిచేయరు. ప్రభుపాద చెప్పింది, చిన్న మనుషులుంటే వాళ్ళు నిజంగా భక్తి కోసం వచ్చినట్లయితే వాళ్ళు ఈ సేవలు చేస్తూ ఉంటారు. సేవలు చేయడం వల్ల వాళ్ళకి మనసు పరిశుద్ధం అవడం, వాళ్ళకి ప్రశాంతత కలగడం, గుండీచ్చ మార్జనం అని చెప్పి చైతన్య మహాప్రభు ఒక లీల. మార్జనం అంటే తెలుసు కదా, క్లీనింగ్. చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన నడుం కట్టుకుని, ఆయన అందరికంటే, ఆయన స్వయంగా భగవంతుడు, ఆయన అందరికంటే ఎక్కువ పనిచేసి ఆయన మిగతా వాళ్ళందరినీ కూడా అట్లా పనిచేయమని తర్వాత ఆయన చెప్పాడు. ఏంది అంత మందిరంలో ఈ సేవలన్నీ, ఏంటి మన మందిరంలో సేవలన్నీ చేస్తే మన మనసులో ఉండేటువంటి వికారాలు వాసనలు అన్ని దేవుడి పనులు చేస్తాడు, దేవుడి పనులు అనుగ్రహిస్తాడు. దానివల్ల మనం ఈ శరీర వ్యామోహం నుంచి మనం బయటపడతాం. భగవద్గీత ఉద్దేశం స్పష్టంగా ఉంది. భగవద్గీత ఉద్దేశం అధ్యాయంలో శ్లోకం శ్లోకంలో భగవంతుడు మళ్ళీ 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 చెబుతున్నాడు, నాకు నేను చెప్పి నువ్వు నా కోసం పనిచేయి, నువ్వు నా వాడివిగా భగవంతుడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కరు మామయ్య వైష్యతి సత్యంతే ప్రతి జానే ప్రియోసి. కాబట్టి మన జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ ఆత్మ శరీరంలో ఉండడం వల్ల శరీరం జడం, శరీరం అంటే డల్, డల్ మ్యాటర్ అంటారు కదా, మ్యాటర్ ఇది డల్. సో ఆత్మ చైతన్యం మనం ఈ డల్ మ్యాటర్లో ఎప్పుడైనా మనం అప్పుడప్పుడు నిన్న గూడూరు పోతే అంటే బస్సు తేయాల్సి వచ్చింది, డల్ బండి నిలబడి ఉంటుంది. తొయ్యాలంటే మనం ఫుల్గా ఎగ్జైట్ చేయాలంట బండిని తేయాలి. అదే రకంగా ఈ శరీరం కూడా మనం ఎప్పటికప్పుడు యాక్టివ్గా లేనట్టయితే ఈ శరీర ప్రభావం మనం డల్గా తయారవుతాం. అందుకే అంటారు ఈ క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు శూద్రుల్లో చూడ్డానికి శూద్రులు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజానికి శూద్రులు పనిచేసి తాగి పండుకోవడం, శూద్రులు పనిచేసి వాళ్ళు ఇంద్రియ భోగాల కోసం పోవడం చూడడానికి వాళ్ళు కష్టపడుతున్నట్టు ఉంటుంది. కానీ ఆ కష్టపడడానికి అర్థమేం లేదు, ప్రయోజనం ఏం లేదు. కానీ భక్తులు వాళ్ళు అలాంటి పనులు చేయకపోవచ్చు, కానీ భక్తులు ఏదో ఒక భగవంతుని సేవల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. తర్వాత భక్తులు ఖాళీగా కూర్చున్నా కూడా వాళ్ళు ఖాళీగా కూర్చున్నట్టేం కాదు, ఎందుకంటే వాళ్ళకి జీవితానికి ఉద్దేశం అర్థమైంది. భక్తులు ఎప్పుడైనా పనిచేసి అలసిపోతారు, కూర్చుంటారు, కానీ వాళ్ళు అప్పుడు కూడా గమ్మున కూర్చోవడం లేదు. వాళ్ళ మనసు యాక్టివ్గా ఉంటుంది, దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందరూ వస్తాయి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ సంసారంలో వచ్చి బలవంతంగా పనిచేయాల్సి వస్తుంది మనం కదా. పని దొంగలు అందరూ కూడా ఇక్కడ మనం ఎక్కడ పని కుదురుతుందో చూస్తూ ఉంటాం. బిల్డింగ్లు కట్టాం అక్కడ, వాళ్ళు పని చేయకుండా మనం డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం ఎట్లా, మనం తక్కువ పని చేసి మనం డబ్బులు సంపాదించుకోవడం ఎట్లా. ఈ రోజుల్లో మనం పని వాళ్ళ దగ్గర నుంచి పని చేయించుకోవడం కష్టం, ఎందుకంటే అందరూ కూడా శూద్రులు అంటే ఈ శరీర ప్రభావంలో పడి బతికేటువంటి వాళ్ళని శూద్రులు అంటారు. శూద్రుడు అంటే అదేం కులమేం కాదు, మనం అప్పుడే మాలాడు, మాదిగాడు, వీడు మంగలాడు, యానాదాడు, ఎంత కులాలు కాదు, న్యాయం కాదు. శూద్రుడు అంటే ఎవడైతే డల్గా ఈ శరీర ప్రభావానికి అతను లోనయ్యి, ఈ శరీరానికి బానిసయ్యి,
అతనిలో ఆధ్యాత్మిక చైతన్యం కనిపించకుండా శూద్రుడు అంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ చైతన్యం లేదా కృష్ణ చైతన్యం లేదా ఆధ్యాత్మిక చైతన్యం. ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు, ఈ జడ చైతన్యం ఉండేటువంటి వాడు శూద్రుడు. ఇక్కడ పుట్టుకతో సంబంధం లేదు, ఇక్కడ కులాలతో సంబంధం లేదు. ఎవడు శరీర ప్రభావాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎవడు శరీర ప్రభావంలో పడి ఎవరు బతుకుతున్నాడు. కానీ భగవద్గీత ఉద్దేశం ఏంది? భగవద్గీత ఉద్దేశం మనం ముందర నేను శరీరం కాదు నేను ఆత్మని, అది భగవద్గీత ప్రారంభం. తర్వాత నేను శరీరం కాదంటే అప్పుడు నేను పెళ్ళాం బిడ్డల కోసం పనిచేయవలసిన వాడిని కాదు, ఎందుకంటే నేను ఆత్మని, నేను కృష్ణుడి కోసం పనిచేయవలసిన వాడిని. కాబట్టి నేను పెళ్ళాం బిడ్డలను కూడా కృష్ణుడి సేవలో ఉంచాల. మా గురు శిష్య పరంపరలో గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఒక గొప్ప ఆచార్యుడు ఉండేవాడు. ఆయన మంచి అతి చురుకైనటువంటి, ఆయన సిద్ధ పురుషుడు. 24 గంటలు ఆయనకి కృష్ణనామం తప్ప అంటే ఎవరిని కలుసుకోవడానికి వచ్చినా కూడా ఆయనకి ఐఎమ్ వేస్టింగ్ మై టైం. ఎవరిని కలుసుకోవడానికి వస్తే వీళ్ళంతా సంసారికులు, పనికి మన ఆరోగ్యం గురించి అడగడం లేదా పనుల గురించి అడగడం లేదా పై విషయాల గురించి అడగడం, నిజానికి వీళ్ళు సరెండర్ అయ్యి వీళ్ళు సాధన చేయడానికి సరిగ్గా లేరు. అందుకని ఆయన ఇష్టపడేవాడు కాదు. అందుకే మాకు సంసారంలో తక్కువ మంది ఉంటారు భక్తి చేసేటువంటి వాళ్ళు. అందుకే చాలామంది మన ఆచార్యులు నాకు శిష్యులే అక్కర్లేదు, ఈ పనికి మాలిన వాళ్ళందరినీ శిష్యులు చేసుకుని వాళ్ళ పాపాలన్నీ కూడా తలకెక్కించుకోవడం. ప్రభుపాద్ కూడా అనేవాడు ఆయన ఆకాశంలో లక్షల లెక్కలేని నక్షత్రాలు ఉంటాయి, కానీ వాటన్నిటి వెలుతురు కూడా ఒక చంద్రుడి యొక్క వెలుతురుకి తీసుకట్టు. ఒక చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెలుతురు ఈ ఆకాశంలోని లక్షల లక్షల నక్షత్రాల నుంచి వచ్చే వెలుతురు. లక్షల నక్షత్రాలు కలిసి కూడా ఒక పున్నమి చంద్రుడి యొక్క ప్రకాశానికి ఏ మూలకి రావు. ప్రభుపాద్ కూడా అనేవాడు ఈ ఆధ్యాత్మిక జీవితం అందరి కోసం కాదు. ఇక్కడ కూడా కృష్ణుడు అది చెబుతున్నాడు, ఈ గీత జ్ఞానం ప్రత్యేకంగా రాజ ఋషులు, ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు, ఎవరైతే సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ యాక్టివిటీని కృష్ణుడు చెప్పిన పద్ధతిలో ఎలా మలుచుకోవాలా. మన నాయకులు ఎందుకు కాలం ఈ సంసారంలో? వై వీఆర్ నాట్ బికమింగ్ లీడర్స్? మనకి లీడ్ చేసే ఎబిలిటీ లేదు, మనం డల్గా ఉంటాం, మనకు ఒక జీవితానికి ఒక ప్రయోజనం లేదు. సో ఇతరులు మనం ఏ రకంగా మనం వాళ్ళని ప్రోత్సహించగలం కదా. మనకేదైనా ఒక జీవితానికి ఒక ధ్యేయం అనేది ఉండి మనం దాన్ని సీరియస్గా పనిచేస్తుంటే మనం దాన్ని మిగతా వాళ్ళు కూడా చెప్పచ్చు, మీరు ఈ ఉద్దేశాన్ని పెట్టుకోండి, మీరు కూడా జీవితాన్ని ఇష్టం వచ్చినట్లు టైం పాడు చేసుకోవడం కాకుండా మీరు జీవితాన్ని ఒక పద్ధతిలో నడుపుకోండి ఈ ఉద్దేశాన్ని సాధించడం కోసం. కాబట్టి లీడర్స్ అంటే వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, తర్వాత వాళ్ళు దానికోసం గట్టిగా పనిచేస్తారు. లేకపోతే మన జీవితంలో ఉద్దేశాన్ని సాధించలేము. కాబట్టి ఇక్కడ ఈ భగవద్గీత జ్ఞానం ముఖ్యంగా సమాజంలో ఎవరైతే మంచి యాక్టివ్గా ఉంటారో, సమాజంలో ఎవరైతే మిగతా వాళ్ళని వాళ్ళు ప్రభావితం చేయగలరో, అటువంటి వాళ్ళకి భగవద్గీత జ్ఞానం ఉన్నట్లయితే వాళ్ళు మిగతా వాళ్ళందరినీ తమ యొక్క ఫాలోవర్స్ అందరినీ కూడా కృష్ణ భక్తులు చేయగలుగుతారు. కాబట్టి జీవితానికి ఉద్దేశం మనం ఎవరి కోసం పనిచేయాలా, ఎలా పనిచేయాలా, ఇది బిజినెస్. ముందర మనం పనిచేయటం లేదు, పనిచేస్తున్నా కూడా మనం తప్పుడు ఉద్దేశాన్ని పెట్టుకొని మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం లేదా మనం పనిచేయటం లేదు. పని చేయట్లేకపోతే అతను తమగుణంలో ఉన్నాడు, డల్ ఫెలో, డల్లర్డ్. మనం పనిచేస్తున్నామంటే కానీ మనం ఎవరి కోసం పనిచేయాలో తెలియకుండా పనిచేస్తున్నాం. అతను ఏమంటాడు, ప్యాషనేట్ పర్సన్, రాజసిక వ్యక్తి, తలకాయ లేకుండా పనిచేయడం. అప్పుడు మేము అంటూ ఉంటాం తలకాయ లేకుండా ఏదంటే అర్థం చేసుకుని పనిచేయట్లే. అంటే ఈ సంసారంలో ఉండేవాళ్ళు ఎవరు, ప్యాషనేట్ పీపుల్, లేదా డల్ పీపుల్, సోమరిపోతులు, సోంపేర్లు. వాళ్ళు పని చేయకుండా తిరుగుతూ ఉంటారు. రెండో రకం అర్థం లేకుండా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ కృష్ణుడు చెప్పేది సోమర్తనం నుంచి బయటపడడం ఎట్లా, మనం అర్థం లేకుండా పనిచేయకుండా అర్థయుక్తంగా పనిచేయడం ఎట్లా. ఇక్కడ భగవంతుడు ఈ జ్ఞానం ఇచ్చింది దివ్యత్వాన్ని పొందడానికి, అందుకే దీన్ని దివ్య జ్ఞానం అన్నారు. దివ్య జ్ఞానం పొందితే మనకి దివ్యత్వం మనకి ప్రాప్తించాలి కదా. మనం భగవద్గీత అంతా చదివినా కూడా ఈ ఆసనాలు వేసుకుంటూ, లేదా భగవద్గీత అంతా చదివి ఈ రోగులకు భోజనాలు పెట్టుకుంటూ, లేదా మనం పిల్లకాయలకి వాళ్ళకి ట్యూషన్ చెప్పుకుంటూ సేవ ఉంటుంది కదా. కొంతమంది ఇతరులకు చదువు చెబుతో, లేదా రోగులకు సేవ చేస్తూ, భగవద్గీత ఉద్దేశం అది కాదు. భగవద్గీత ఉద్దేశం మనం ఈ శరీర ప్రభావం నుంచి, ఈ శరీరానికి ఉండేటువంటి కోరికల నుంచి బయటపడడం ఎట్లా, ఈ శరీరానికి ఉండేటువంటి వాసనల నుంచి బయటపడడం ఎట్లా, ఈ శరీరానికి ఉండేటువంటి వికారాల నుంచి బయటపడడం ఎట్లా, లేదా కోరికలు, వికారాలు, వాసనలు. కోరికలంటే మనం ఏదేదో పనులు పెట్టుకో, ఇల్లు కట్టుకోవాలా, లేదా నేను డబ్బు సంపాదించుకోవాలా, దీని అంటారు కోరికలు, లేదా పేరు తెచ్చుకోవాలా. రెండోది ఏంటంటే వికారాలు. వికారాలంటే మనకి కొన్ని చెడలవాట్లు ఉన్నాయి, వాటికి లోన్ అవుతూ ఉంటాం. ఈ టీ కాఫీలు తాగడం, మనం దేవుడు చెప్పినట్టు కాకుండా మనం ఏదేదో తినడానికి, దీని అంటారు వికారాలు. తర్వాత వాసనలు. వాసనలు అంటే ప్రతి మనిషికి కూడా వాసన అంటే మన కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు, వీటిని ప్రతి మనిషికి కూడా ఉంటాయి. వీటి నుంచి బయటపడి మనం మహాత్ములం కావాలా, వీటి నుంచి బయటపడి మనం దివ్యత్వాన్ని పొందాలా, భగవద్గీత ఉద్దేశం అది. అందుకే ముందు అర్జునుడు మనలాగా ఉండేవాడు, కానీ తర్వాత ఆయన ఏమంటాడు, సంజయుడు ఏమంటాడు, ఈ ఇద్దరు మహాత్ములు, అర్జునుడు ఆయన సాధారణ వ్యక్తిలాగా విలాపం చేయడం, మోహానికి గురవడం ఆయన వదిలిపెట్టేశాడు, బయటపడ్డాడు. దివ్య జ్ఞానం కలిగేపటికి అర్జునుడికి తన మనసును సరి చేసుకునేటువంటి శక్తి కలిగింది. అప్పుడు ఆయన అన్నాడు, నష్టమోహ శృతి లబ్ధ తత్ప్రసాద అన్వయచ్యుత స్థితోస్మిగత సందేహ కరిష్యం వచ్చినే తవ. ముందు అర్జునుడు నేను ఇటు చేస్తా అటు చేస్తా అన్నాడు. ఇప్పుడు అన్నాడు, కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పినట్టు చేస్తా కృష్ణుడి. కాబట్టి మనం తెలుసుకోవాలా ఎవరి కోసం పనిచేయాలా, ఎలా పనిచేయాలా. అందుకే పొద్దున కూడా మనం ఒక భాగవతంలో శ్లోకం చూద్దాం, నాకు సాలోక్య ముక్తి వద్దు, నేను వైకుంఠ లోకానికి పోవాలా. కపిల దేవుడు చెబుతున్నాడు, భక్తులకి ముక్తిని ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని తిరస్కరిస్తారు. మనంతా కూడా వైకుంఠం పోవాలని, కానీ భక్తులు ఏమంటారు, భగవంతుడు ఏది కావాలంటే అది చేయాల, నాకు నా సుఖంతో సంబంధం లేదు, భగవంతుడు ఏ పని చేయమంటే ఆ పని చేయాల. కాబట్టి అతను అంటాడు, ఈ సంసారం భరించలేనంత ఇదిగా ఉంది, నేను వైకుంఠాన్ని ఎప్పుడు చేరుకోవాలా, భక్తులు అట్లా అందంట. వాడు సాలోక్య ముక్తిని, అదే రకంగా సామీప్య ముక్తి, నేను భగవంతుడి దగ్గర ఉండాలా. మనం అనుకోవాల్సింది నేను భగవంతుడు ప్రసన్నుడయ్యే పద్ధతిలో పనిచేయాలా, భగవంతుడిపై పనిచేయవంటే ఆయన దగ్గర కూర్చుని స్వామి స్వామి అంటే అప్పుడప్పుడు ఎవరిని మనం సంతోష పెట్టాలంటే వాళ్ళ కోసం పనిచేయాలా, వాళ్ళ దగ్గర కూర్చొని గమ్ముని కూర్చుని ఉంటే ఏమైనా నా కోసం ఏమైనా చేస్తావు చేయ అని అడిగితే అంతేగాని సర్వెంట్. కాబట్టి భక్తులు ఏంటంటే సామీప్య ముక్తి, నేను కృష్ణుడి సమక్షంలో కూర్చోవాలా, నాకు కృష్ణ దర్శనం కావాలా. కృష్ణుడు దర్శనం అయితే ఏం చేస్తాం, నాకు కృష్ణుడు దర్శనం కావాలి, కృష్ణుడు దర్శనం కావాలి, ఆల్ రైట్, కృష్ణుడు దర్శనం అయింది, వాట్ నెక్స్ట్ ఏం చేయాలా, భగవంతుడికి అరిసెలు తయారు చేయాలా, భగవంతుడికి గొడ్డలు కొట్టాలా, భగవంతుడు దర్శనం చేసుకుని ఏం చేయాలి, భగవంతుడి సేవలు అందించాలా. ఆ సేవలు అందిస్తుంటే మనకు ఆటోమేటిక్గా భగవంతుడి అనుభవం కలుగుతుంది. రాత్రి విగ్రహం ముందు కూర్చున్నా కూడా మనకి ఏం దొరుకుతుంది, కబుర్లు ప్రారంభించాలి, ఎందుకంటే అక్కడ మనకి దొరుకుతుంది ఏం లేదు, కూర్చుని భజన జరుగుతున్నాడు, కీర్తన జరుగుతున్నా కూడా మాట్లాడడం ప్రారంభమవుతుంది. కాబట్టి సామీప్య ముక్తి భక్తులు ద రిజెక్ట్, స్వామి మాకు మీ లోకంలో ప్రవేశించాలనేటువంటి ఉద్దేశం ఏం లేదు, స్వామి మీ చెంతన కూర్చోవాలని ఉద్దేశం ఏం లేదు. అదే రకంగా సారూప్య, మాకు కూడా దివ్య శరీరం కావాలా, అంతే కదా మనం భగవంతుడి లోకానికి పోయినట్టయితే మనకి ఈ శరీరం ఉండదు, ఈ రక్త మాంసాలు అనే శరీరం ఉండదు, ఆధ్యాత్మిక శరీరం ఉండదు. దాని ఏమంటారు సారూప్య, భగవంతుడి శరీరం లాంటి శరీరం. సాష్టి, మనందరం ఇక్కడ దరిద్రంత మనం విసుగుతున్నాం, విసుగెత్తాం, మనకు అది కావాలి, ఇది కావాలి, దాని డబ్బులు కావాలి, దీని డబ్బులు కావాలి, ఈ పని కావాలి, ఆ పని కావాలి. సాష్టి, సాష్టి అని భగవంతుడికి ఉండేటువంటి ఐశ్వర్యం. భగవంతుడు ఎంతమందికి ఎంత ఇచ్చినా కూడా ఆయన దగ్గర ఇంకా అంతులేనటువంటి సంపత్తి ఉంటుంది కదా. ధ్రువుడికి భగవంతుడు లోకాన్ని ఇచ్చేస్తున్నాడు, భగవంతుడు యోగులకు సిద్ధులు ఇచ్చేస్తూ ఉంటారు, భగవంతుడు ఏం కావాలంటే సిద్ధులు చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి దగ్గర అమితమైనటువంటి భగవంతుడి దగ్గర శక్తులు ఉంటాయి, భగవంతుడి దగ్గర సత్తులు ఉంటాయి భగవంతుడికి కదా. కాబట్టి సాష్టి ముక్తి అంటే మనకు కావాలంటే భగవంతుడు మన దరిద్రం తీరేట్టుగా. చైతన్య మహాప్రభు ఆయన లీలలో ఒకసారి సప్త ప్రహరీయ లీల, సప్త ప్రహరీయ లీల అంటే 7x3 ఎన్ని గంటలు, 21 గంటలు. చైతన్య మహాప్రభు ఒకసారి 21 గంటలు ఆయన తన భగవంతుడి లీలల్ని, భగవంతుడిగా తన లీలలు చేశాడు. ఒక్కొక్క భక్తుడిని పిలవడం, ఆయనకు ఎంతోమంది భక్తులు ఉన్నాడు కదా, ఒక్కొక్క భక్తుని పిలిచి శ్రీవాస్ నువ్వు కావాలనుకున్నది ఇది, కాబట్టి నేను నీకు చూపిస్తున్నాను. శ్రీవాస్ నారదుడు ఆయన, చైతన్య మహాప్రభానికి చిత్రభుజ నారాయణ రూపం చూపించాడు. తర్వాత మురారి గుప్త, ఆయన హనుమంతుడు, మురారి గుప్త అని పిలిచి చూడు నా రామరూపం చూడండి పైన, రామరూపం చూడు, రాముడి రూపం చూపించాడు. తర్వాత శ్రీధర్ ఆయన వచ్చాడు, శ్రీధర్ దరిద్రుడు, చా నువ్వు నన్ను ఒక దమ్మిడి కూడా అడగకుండా ఉన్న దానిలోనే నువ్వు నాకు సేవలు చేసుకుంటూ సంతోషంగా భగవన్నావు అనుకుంటున్నావు. శ్రీధర్ కటిక దరిద్రుడు కానీ అతి గొప్ప భక్తుడు. ఆయన కావాలంటే ఆయన దేవుణ్ణి ఏది అడిగినా టక్కనిచ్చేవాడు దేవుడు. కానీ శ్రీధర్ లేదు లేదు, ఆ దరిద్రంలోనే మనం దేవుడి కోసం ఆరాటపడంలో దానికి ఎంతో ఆనందం ఉంది కదా. మనకి ఏం లేకుండా ఉంటే నాకే అది ఉంటే దేవుడికి ఇది చేయాలా, మనకు ఉన్న దానిలో దేవుడికి ఇవ్వడం అంటూ ఉంటుంది. ఎవరైనా లక్షాధికారి దేవుడికి 10,000 ఇచ్చాడంటే, లేదా రోజు 100 రూపాయలు సంపాదించుకున్నాడు 10 రూపాయలు ఇచ్చాడంటే, లక్షాధికారి 10,000 ఇచ్చినాడు, ఒక రోజు కూలి పని చేసుకున్నాడు 10 రూపాయలు ఇచ్చాడు, ఎవడు భగవంతుడికి ఎక్కువ ఇచ్చినాడు, 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినాడు కదా. అందుకే శ్రీధరికి తెలుసు దేవుడు ఎక్కడ పెడితే అదే మనకు కావాల్సింది, ఆ పరిస్థితుల్లోనే నేను దేవుడికి సేవ చేసుకోవాలి. అట్లా ఆయన కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఆఖరి దాకా ఆయన జనాలు పారేసి పగిలిపోయిన పింగాణి కప్పు తీసుకొచ్చి దీనిలో ఇంకా 4 ఇంచులు స్థలం పైన పగిలింది, అది దీనిలో ఇంకా 4 ఇంచులు ఉంది, దానిలో నీళ్ళు తాగొచ్చు. ఇది ఆయన సిద్ధపురుషుడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఈ గ్లాస్ కూడా కావాలనుకోలే, ఊళ్ళో జనాలు పారేస్తారు కదా పైన పగిలిపోతే, దాన్ని తీసుకొచ్చి ఆయన దీనిలో నీళ్ళు తాగొచ్చు అని చెప్పి దాన్ని తాగుతాడు. అట్లాగే ఆయన ఉండే గుడిసెలో పూరిల్లేది, ఇట్లా వానాకాలం అంతా కారుతున్నాయి కారుతున్నాయి. ఆయన ఆ చిల్లుకి పక్కకి వెళ్ళి ఆ పక్కన మూల కూర్చుని పర్వాలేదు నా కాలుష్యం పోతుంది, ఆయన ఏమి పెట్టుకోవాలి పని, ఓ పక్క నుంచి నీళ్లు కారుతున్నాయి ఆయన నీళ్లు లేని చోట ఆ పక్కన కూర్చుని ఆయన జపం చేసుకుంటున్నాను. అట్లా ఆయన అట్లాగే ఎప్పుడైనా తిండి దొరకకపోతే ఆయన నిద్ర పట్టేది కాదు, చాలా మంచిది నేను జాగరణ చేసి రోజంతా కూడా బాగున్నాను అనుకోవచ్చు. ఆయన తిండి లేదనుకోవటంలా, తిండి లేక నిద్ర పట్టకపోతే దాన్ని అవకాశంగా తీసుకుని ఆయన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే అని గట్టిగా అనేవాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకునేవాడు, ఈయన ఆకలి బాధను తట్టుకోలేక ఈయన హరే కృష్ణ అంటాడు. నిజానికి ఆయన ఆనందంగా పాడుకుంటున్నాడు ఈ రకంగా. కాబట్టి పాయింట్ ఏంటి, భగవంతుడు తన 21 గంటల లీలల్లో ఆయన ఏ భక్తుడికి ఏది కావాలో, శ్రీధర్ ఎదుర్కొండా వచ్చినప్పుడు, శ్రీధర్ నువ్వు ఇంత గట్టిగా భక్తి చేసి రోజంతా కూడా భగవన్నామం అని నన్ను ఒక దమ్మిడి కూడా అడగలేదు, నువ్వు ఏది అడిగినా కూడా నేను నీకు చేసిన ఇప్పుడు చెప్పు కనీసం నీకేం కావాలని అంటే శ్రీధర్ అన్నాడు. ఇక్కడ మన దామోదర ఆశ్రమంలో పాడినట్టుగానే దామోదర ఆశ్రమంలో ఏమన్నాడు, నాకు సిద్ధులతో ప్రయోజనం ఉంది, నాకు వరదానాలతో ప్రయోజనం ఉంది, నాకు వైకుంఠంతో ప్రయోజనం ఉంది, నాకు స్వర్గలోకాలతో ప్రయోజనం ఉంది, నాకు కావాల్సింది మీ ఆ మనస్సును మోహింపజేసేటువంటి మీ ఆ బాలగోపాలుడి రూపం నా మనస్సులో మెదులుతూ ఉంటే చాలు. అంటే నిజానికి అతను భగవచ్చింతనలో ఆనందాన్ని పొందుతున్నాడు. కాబట్టి అని కూడా ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి భగవద్గీత ఉద్దేశం మనం ఈ శరీరం యొక్క కోరికలు వికారాలు వాసనలు వీటి నుంచి బయటపడి ఎట్లా బయటపడాలా, గుండీచ మార్జనం. మనం బయటపడాలంటే మనం కూర్చుని గమ్మును కూర్చుంటే అదే పనులు కాదు, మనకు అలవాటైపోయింది సంసారపు ఆలోచనలు. కాబట్టి మనం ఎప్పుడు ఖాళీగా ఉండకుండా కీర్తనీయ సదాహరి, మనిషి అలసిపోయేదాకా పనిచేస్తూ ఉండాలా, అలసిపోయినట్లయితే కూర్చుని నిద్ర వచ్చేదాకా భగవన్నామం అనుకుంటూ ఉండాలా కదా. మనం అలసిపోతాం కూర్చుంటాం, కూర్చుని అలా నిద్ర వచ్చేదాకా అని అంట, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి ఈ శ్లోకంలో చదువుతుంది భగవద్గీతని చదివి ఎవరు కూడా ఈ రకంగా ప్రచారం చేయట్లేదు, నువ్వు కృష్ణుని లక్ష్యంగా పెట్టుకొని నువ్వు కృష్ణుడి కోసం పనిచేయి, నువ్వు నీ గురించి చింతించవలసిన అవసరం లేదు, నువ్వు భగవంతుడి కోసం పనిచేస్తావంటే నువ్వు ఊహించిన విధంగా భగవంతుడు నిన్ను కాపాడుకుంటూ ఉంటాడు. ఇది భక్తుడు భగవంతుడి మధ్య పోటీ అంట, భక్తుడు భగవంతుడి ప్రతిష్టని భగవంతుడి కీర్తిని ఆయన ప్రపంచానికి వెల్లడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు, తన భక్తుల యొక్క గొప్పతనాన్ని కదా, భక్తుల చేత ఆ పని చేయించి ఈ పని చేయించి భక్తులకు ఆయన ఖ్యాతినిపిస్తూ ఉంటాడు. భక్తులు ఏం చేస్తూ ఉంటారు, ఈ ఖ్యాతి ఎన్ని మనలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు, మనం చేసింది ఏంది, మనకంటే ఎంత ఎంత పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు, ఈయన ఎవరికి కావాలా, మనకు కావాల్సింది భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం సాటింపగలిగినంత ఎక్కువగా ప్రపంచానికి ఎట్లా మనం ఇవ్వాల, దానిలో మనకు ఆనందం ఉంది. ఇట్లా భక్తులు భగవంతుడి కీర్తిగానం చేస్తూ ఆనందంగా వాళ్ళకి పేరు వచ్చినా వాళ్ళకి పరుగు పోయినా వాళ్ళని విమర్శించినా నిందించినా పట్టించుకోకుండా వాళ్ళు భగవంతుడి ప్రచారం. కాబట్టి ఇది భగవద్గీత యొక్క ఉద్దేశం, కృష్ణుడి కోసం కృష్ణుడి ప్రసన్నత కోసం పనిచేయాల. కానీ ఈ రోజుల్లో మనం భగవద్గీత చదివి అద్వైతవాదం అని చెప్పి, భగవద్గీత చదివి మనం నైతికత అని చెప్పి భగవద్గీత అది మనం ప్రాణాయామం అని చెప్పి యోగం అని చెప్పి మనం కృష్ణుని తీసి పారేస్తాం. రకరకాలుగా మనం భగవద్గీతను వాడుకుంటున్నాం కదా, దానికి మనం కృష్ణుని వాడుకోవడం తప్పు. మనం కృష్ణుడి కోసం వాడబడాల, మనం కృష్ణుడి సేవకు మనం పనికి రావాలా. సో ఈ రకంగా మనం భక్తుల దగ్గర ఉంటే కానీ నిజానికి, అందుకే దీని ఏమంటారు పరంపర. భక్తుడు తన గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు, ఆ గురువు గారు భక్తుడే అనేటువంటి తన గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ఏమైనా ఇష్ట భక్తుడు కావాలంటే కృష్ణుని తెలుసుకోవాలన్నా, కృష్ణుడికి ఎలా సేవ చేయాలనేది తెలుసుకోవాలన్నా వేరే మార్గం ఏం లేదు. మనం భక్తుల సాంగత్యంలో ఉంటూ ఉంటే మెల్లిగా మనకి విషయాలన్నీ కూడా, మన మనసును దేవుడి వైపు ఎలా తిప్పుకోవాలా, మనం కృష్ణుడి ప్రీతి కోసం రకరకాల సేవలు ఎలా అందించాలా అనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాదకి.